ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஸ்ரீமத் பாகவதமு தசமஸ்கந்தமு மூடவ பாகமு அத்தியாயம் 65 ஸ்லோகம் 3. சிரம் நஹ பாஹி தசார்ஹ சானுஜோ ஜகதீஸ்வர இத்யாரோப்யம் ஆலிங்கம் நைத்யம் சிசிச்சர்ஜாலை. சிரம் நாம் பாஹி தசார்ஹா, சிரம் நாம் பாஹி தசார்ஹா சானுஜோ ஜகதீஸ்வரஹா, சானுஜோ ஜகதீஸ்வரஹா இத்யாரோப்யகமாலிங்கம், இத்யாரோப்யகமாலிங்கம் நேத்ரை சிசி சதுர்ஜலை. சிரம் நம் பாஹி தசார்ஹா சானுஜோ ஜகதீஸ்வரஹா இத்யாரோப்யகமாலிங்கம் நேத்ரை சிசி சதுர்ஜலை. சிரம் சிறகாலமு, நஹா மம்மு, பாஹி காப்பாடுடு, தசார்ஹா ஓ தர்ஹாசமஞ்சுடா, சா தோடா, அனுஜா நீ அனுஜுனி, ஜகத் ஜகத்துனக்கு, ஈஸ்வரஹா ஈஸ்வரா இதி அனி பலகுச்சு, ஆரோப்யா குச்சுண்ட பெட்டுக்குனி, அங்கம் தம அங்கம்முலப்பை, ஆலிங்கம் ஆலிங்கம் சேசுகொனுச்சு, நேத்ரை தம நேத்ரம் நுண்டி, காரடி சிசிசது தடுபெரி, ஜலை ஜலமுதோ பாவமு பாஷ்யமு செப்பினது சிசுலைனட்டுவంటి ஏசி பக்தி வேதாந்த சுவாமி ஸ்ரீல ப்ரபுபாத். நந்த யசோதரு பிரார்த்தించిరి, ஓ தசார்ச வம்சஜுடா, ஓ ஜெகதீஸ்வர நீவு நீ அனுஜடுகு ஸ்ரீகிருஷ்ணுடு மம்மு சதா காபாதுருகாக. ఈ రీతిగా పలికి వారు తమ అంకములపై బలరాముని కూర్చుండబెట్టుకుని ఆలింగనం చేసుకున్న వారై కన్నీటితో అతని తడిపిరి. భాష్యము శ్రీల జీవగోస్వామి శ్లోకమును ఈ విధంగా వ్యాఖ్యానించిరి. నీవు నీ అనుజుడు మమ్ము కాపాడుదురుగాక అని నంద యశోదులు బలరాముని ప్రార్థించిరి. ఆ విధముగా వారు అతడు జ్యేష్ఠ సోదరుడు అనేది విషయమునకు గౌరవమునిచ్చిరి. అతనిని తమ పుత్రునిగా ఎంత భావించరో కూడా వారు కనబరిచిరి. ఇది భాష్యం చిన్నదిఉంది కాబట్టి ఈరోజు కృష్ణా బుక్ చదువుతూ మనం చర్చిస్తాం. కృష్ణా బుక్ లో ప్రభుపాద వారు డీటెయిల్ గా వివరించినాడు బలరాముని యొక్క సందర్శనము. దాన్ని చదువుతూ మనం ఈరోజు క్లాస్ లో చర్చిస్తాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమావోం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితినామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశచారిణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா கிருஷ்ண கிருஷ்ணா ஹரே ஹரே, ஹரே ராம ஹரே ராம 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 ஹரே ஹரே. ப்ரபுபாத் வாரு ஆயனంతో கிருபாமயிலு கிருஷ்ண கிருபாமூர்த்தி மன பேர்லே చెప్తున్నారు. ప్రభుపాద్ వారికి మొదట్లోనే ఉంది కృష్ణ కృపామూర్తి. కృష్ణ కృపని ప్రభుపాద్ వారు ఇస్తారన్నమాట. ఆయన ఏం చేశారంటే భాగవతాన్ని రాయాలని చెప్పి అనుకున్నారు. శాస్త్రాలను గోస్వాముల యొక్క శాస్త్రాలని అన్నింటినీ కూడా ఈ ప్రపంచానికి ఇవ్వాలని చెప్పి అనుకున్నారు ఆయన. బద్ధజీవులకి భాగవతం రాసేదానికి ఆయన మొదలు పెట్టారు. తర్వాత ఆయనకు సందేహం వచ్చింది జీవితకాలం ఎంత ఉంటుందో ఏమో అనేసి. అందుకని మొదట ఏం చేశారంటే ఈ దశమ స్కందాన్ని రాసేశారు ఆయన. ఈ ఉంది కదా టెన్త్ క్యాంటో. ప్రభుపాద వారు భాగవతం కంటే ముందు రాసేశారన్నమాట దాన్ని. మూడు రాసిన తర్వాత దీంట్లో చాలా చక్కగా వివరించినారు ప్రభుపాద వారు ఈ యొక్క బలరాముని యొక్క బలరాముడు బృందావనం దర్శించటటువంటి ఈ యొక్క అధ్యాయాన్ని రాసినారనమాట. బలరాముడు బృందావంలోని తన తల్లిదండ్రులను చూడటానికి ఆతృతపడి పరమోత్సాహంతో రథములో అక్కడికి బయలుదేరాడు. బృందావన వాసులు కృష్ణ బలరాములను చూడడానికి చాలా కాలం నుండి ఉత్కృతితో ఉన్నారు. బలరాముడు బృందావనానికి చేరుకునగానే గోప గోపికలు అతను ఆలింగనం చేసుకున్నారు. అతడు కూడా వారిని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. తరువాత అతడు నందయ సోదరుల చెంతకు చేరి వారికి నమస్కరించాడు. అప్పుడు వారు అతన్ని దీవించారు. వారు బలరాముని జగదీశ్వరుడని ఎల్లరను పోషించే లోకేశ్వరుడు అని సంబోధించారు. ఈరోజు శ్లోకం ఇదే అనమాట. ఇక్కడేమైందంటే కొంతమందికి డౌట్ రావచ్చు, కృష్ణుడు మాటిచ్చాడు ఈ బృందావనంలో అక్రూరుడు వచ్చినప్పుడు కంసుడు పిలుచుకోవరమ్మని చెప్తారు, అక్రూరుని పంపిస్తాడు. ఎందుకు అక్రూరుని పంపిస్తారంటే అక్రూరుడు మంచి భక్తుడు కృష్ణుడికి. ఇంకెవరిని కృష్ణుడిని తీసుకురావడం అంటే అది వీలు కాదు ఎవరికి. భగవంతుడు వచ్చి ఆయన సర్వస్వతంత్రుడు, ఆయన పిలుచుకురావడానికి కంసుడు పిలిస్తే రావడానికి ఆయనేమి సాధారణ వ్యక్తి కాదు. కాబట్టి అక్రూరుడిని పంపించాడనమాట. అక్రూరుడు మంచి భక్తుడు కాబట్టి అదే సమయంలో యశోద యొక్క వసుదేవులకి అంతా కూడా మంచి సంబంధం ఉంది కాబట్టి అక్రూరుడిని పంపిస్తాడనమాట. వేరే వాళ్ళు ఎంటర్ కావడానికి లేదు ఉన్నావనానికి. అక్రూరుడు వచ్చేటప్పుడు తిరిగి నేను వస్తానని చెప్పి చెప్తాడు కృష్ణుడు, మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి చెప్తాడు నందమహారాజుకి యశోదమాతకి, మళ్ళీ తిరిగి రాడనమాట. ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఒకసారి బలరాముడు కృష్ణుడు చర్చిస్తారనమాట. కృష్ణుడు బలరాముడితో రహస్యంగా చర్చిస్తారు సీక్రెట్ గా. నేను బృందావనానికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి కృష్ణుడు అంటాడనమాట, ఏడుస్తూ చెప్తాడనమాట బృందావనాన్ని వ్రజవాసులు నందమహారాజుని తెలుసుకుంటూ. అవును నువ్వు వెళ్ళొచ్చు కదా అని చెప్పి బలరాముడు అడుగుతాడనమాట. నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, అయితే వసుదేవుడు దేవకి మాత నాకు ఆజ్ఞ ఇవ్వడం లేదు, నాకు ఆజ్ఞ ఇవ్వడం లేదు, వాళ్ళు పొమ్మని చెప్పడం లేదు. వాళ్ళ భయం ఏమంటే ఎందుకు కృష్ణుడు పోలేదంటే వాళ్ళు పూర్తిగా కృష్ణుడికి పూర్తిగా విజిలెన్స్ పెట్టేశారనమాట. మొత్తం అన్ని చోట్ల కృష్ణుడు ఎక్కడికి పోవడానికి లేదు, ముఖ్యంగా బృందావనానికి పోవడానికి లేదు. చాలా కఠినంగా ఉన్నారు ఆ విషయంలో, పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళు ఎక్కువగా చర్చించడానికి లేదు, అక్కడ సీక్రెట్ గా చర్చించాలి ఉందాను. ఎక్కువ చర్చిస్తే ఏమవుతుంది, వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఏమవుతుంది అక్కడ ప్రశ్న. ఇప్పుడు ఎందుకు పోకూడదని చెప్పి కోరుకున్నారంటే నందమహారాజ యొక్క వసుదేవుడు దేవకి మాత ఎందుకు కోరుకున్నారంటే కృష్ణుడు ఒకసారి వెళ్తే మళ్ళీ తిరిగి రాడు. అక్కడ వ్రజవాసులతో ఉండేటువంటి ప్రేమ సంబంధం అంత దృఢమైందనమాట. వాళ్ళకి అది తెలుసు కాబట్టి వాళ్ళు పోకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు, పూర్తిగా విజిలెన్స్ పెట్టారు. ఎందుకు కృష్ణుడు ఈ వసుదేవుని యొక్క దేవకి మాత యొక్క ఆజ్ఞని ఆయన ఉల్లంఘించచ్చు కదా. ఇప్పుడు నందమహారాజు యశోద మాత కూడా వాళ్ళు కూడా తల్లిదండ్రులే కదా. మళ్ళీ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట ఇక్కడ, నందమహారాజు యశోద మాత బలరాముడు చెప్తున్నాడు వాళ్ళ కోరిక ఏమంటే వసుదేవుడు దేవకి యొక్క ఆజ్ఞలను పాటించాలి, వాళ్ళ కోరిక అది. నందమహారాజు యశోద మాత కోరికేమే ఈ వసుదేవుని దేవకి మాత ఆజ్ఞల్ని కృష్ణుడు ఎప్పుడు ఉల్లంఘించకూడదు, వాళ్ళ దగ్గర వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, వాళ్ళ కోరిక అది. అదేవిధంగా ఈ వసుదేవుడు దేవకి మాత యొక్క కోరికేమి కృష్ణుడు ఎప్పుడు ఇక్కడ ఉండాలి. అదే సమయంలో నందమహారాజుకి యశోద మాతకి కృష్ణుడు బృందావనంలో ఉండాలి. ఇది వెరీ కాంప్లికేటెడ్ అనమాట. కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు, ఆ విధంగా వాళ్ళ కోరిక అని మారినట్లయితే లైక్ నందమహారాజు యశోద మాత గాని ఈ వసుదేవుడు దేవకి మాట వాళ్ళ నేను దేవజాతి వచ్చేటట్టు నాకు అనుగ్రహిస్తే నేను వస్తాను. వాళ్ళ కోరికది. నందమహారాజు యశోద మాత ఏమనుకుంటున్నారు ఎప్పుడు కృష్ణుడు వాళ్ళ తల్లిదండ్రుల మాట వినాలి, వాళ్ళకు అనుగుణం నడుచుకోవాలని చెప్పి వాళ్ళ కోరిక. అదే సమయంలో రావాలని ఉంది, వాళ్ళు బృందావనాన్ని కృష్ణుడు రావాలని ఉంది, అయితే వాళ్ళకి ఈ కోరిక కూడా ఉంది. కాబట్టి నేను ఉల్లంఘించలేను, నేను బంధించబడిపోయినాను, కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్తున్నాడు బలరాముని. బలరాముడు ఏం చేశాడు, మళ్ళీ పోయి అడిగాడు వసుదేవుణ్ణి, దేవకుమార్తె ఎందుకు మీరు కృష్ణుని పంపించకూడదు అని చెప్పి. వాళ్ళు చెప్పారు క్లియర్ గా, కృష్ణుడు పోతే ఇంకా రాడు మళ్ళీ తిరిగి, అయితే నన్ను పంపిస్తారా నువ్వు వెళ్ళంటారు. నాకు కృష్ణుడికి వ్యత్యాసం ఏముంది, నన్ను పంపించచ్చు కదా మీరు, కృష్ణుని పంపించచ్చు కదా. వాళ్ళు చెప్తారు లేదు పంపించడానికి లేదు. చివరి ప్రయత్నం చేస్తారు బలరాముడు. తర్వాత వచ్చి కృష్ణుడు కూడా చెప్తారనమాట, ఈ విధంగా నేను ప్రయత్నం చేశాను కన్విన్స్ చేయడానికి వాళ్ళని, వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అంటే సరే బలరామ సోదరా నువ్వు వెళ్ళే, నువ్వు వెళ్ళి వాళ్ళని ఓదార్చు అని చెప్పి చెప్తారనమాట. రహస్యంగా బయలుదేరతాడు ఎవరు, బలరాముడు రహస్యంగా బయలుదేరి ఈ యొక్క బృందావనానికి తెలియకున్నా తెలియదు, ఇంకా ఇన్ఫర్మేషన్ వీల్లేదనమాట, ఈ ప్రజవాసులు చెప్పలేదు వస్తున్నాడు అనేసి. అదేవిధంగా ఈ బృందావన వాసులను కలుస్తాడు, ఇక్కడ ఆయన వెళ్ళి ఆయన బ్రజవాసుల్ని ఆడ కలుస్తాడనమాట. అదేవిధంగా ఈ ద్వాపరయుగంలో బలరాముడు బ్రజవాసులను కలిశాడు చాలా రోజుల తర్వాత. అదేవిధంగా నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభుని కలిశాడనమాట మొదటిసారి. ఈ కలవడం అనేది చాలా ఇంటిమేషన్ అనమాట, అది వెరీ చాలా గాఢమైంది. బాగా సన్నిహితమైనటువంటి వ్యక్తులు కలవడం అనేది అది ఎమోషన్స్ తో కూడుకున్నటువంటి పని అనమాట. బాహ్యంగానే భౌతిక వ్యక్తులు ఎప్పుడైనా ఫారెన్ కంట్రీస్ పోయినారనుకో, ఎక్కడికన్నా ఒక 2-3 సంవత్సరాల తర్వాత వచ్చేటప్పుడు చూడాలి మనం వాళ్ళ హంగామా, పెద్ద పెద్ద పేపర్లో వాళ్ళ గురించి యాడ్లు వేయడము, విమానాశ్రయానికి వెళ్ళడము, వాళ్ళకి రకరకాల వాళ్ళకి ఏదైతే అవసరమో పుష్పగుచ్చాలంతా తీసుకుపోవడము, ఆలింగనం చేసుకోవడము, ఇంత రకరకాల జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది భౌతికంగా ఉండేటువంటి వ్యక్తుల యొక్క రిలేషన్. ఇంకా ఆధ్యాత్మిక వ్యక్తులు, పూర్తిగా ఆధ్యాత్మిక సంబంధం ఉండేటువంటి వ్యక్తులు కలిసేది అది ఇంకా గాఢంగా ఉంటుందన్నమాట. అది చాలా తీవ్రమైనటువంటిది కలయిక. అది ఇక ప్రజవాసులు ఈ యొక్క ఇది పూర్తిగా ఆధ్యాత్మికమైన స్థాయిలో ఉంటే తప్పితే మనం దీన్ని మనం అర్థం చేసుకోలేదు. చాలా ఉన్నతమైనటువంటి భావాలతో కలిసేటువంటిది అన్నమాట. అదేవిధంగా శ్రీమన్ నిత్యానంద ప్రభు, అదేవిధంగా శ్రీ చైతన్య మహాప్రభు. యాక్చువల్లీ నిత్యానంద ప్రభు వచ్చి ఏకచక్రపురంలో జన్మ తీసుకున్నాడు, హృదయ పన్నెటికి పద్మావతికి 12 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు ఆయన అక్కడ. 12 సంవత్సరాల తర్వాత ఒక సాధు వస్తాడనమాట, వచ్చి ఇంటికి వచ్చి భిక్ష అడుగుతాడు. ఏం భిక్ష అంటే హృదయ పన్నెటి అడుగుతాడు, నీ కుమారుని నాకు భిక్షగా ఇచ్చావు అని చెప్తాడు. కుమారుని ఇవ్వడం అంటే లైఫ్ ఇవ్వడం, ఇచ్చేస్తాడు ఆయన. అప్పట్లో ఆ విధంగా కల్చర్ ఉండిందనమాట. మన ఆచార్యులు వివరిస్తారు ఆ సాధు ఎవరో కాదు, విశ్వంబర అని చెప్పి చెప్తారు. విశ్వంబరుడు విశ్వరూపుడు, చైతన్య మహాప్రభు యొక్క సోదరుడు విశ్వరూపుడు. సతీమాతకి ఇద్దరు ఉన్నారు పిల్లలు, విశ్వరూపుడు విశ్వంబరుడు. విశ్వరూపుడు వచ్చి పెద్ద ఆయన, విశ్వంబరుడు వచ్చి చైతన్య మహాప్రభు. ఈ సాధువు ఇక్కడ ఏకచక్రపురంలో వచ్చినటువంటి సాధువు విశ్వరూపుడు అని చెప్పి చెప్తారనమాట. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ విశ్వరూపుడు ఏం చేశాడంటే నిత్యానందలో మెర్జ్ అయిపోయాడు, కలిసిపోయాడు. ఆ విధంగా నిత్యానంద ఏమవుతాడు, చైతన్య మహాప్రభుకి ఈజ్ బ్రదర్, బలరామ్ బ్రదర్ అనమాట. ఇది సత్యమాతకు జన్మ తీసుకున్నాడు, కలిసిపోతారనమాట ఆచార్యులు వివరిస్తున్నారనమాట. తర్వాత ఏమైంది, 20 సంవత్సరాల పాటు ఆయన తీర్థయాత్రలు చేశాడు. ఎవరు, నిత్యానంద ప్రభు. ఈమె తిరుపతి కూడా వచ్చాడనమాట, తిరుపతి, రామేశ్వరం, భద్రికాశ్రం. ఆయన లైక్ మ్యాడ్ పర్సన్ మాదిరి పోతున్నాడు అనమాట. టోటలీ దివ్యంగా బంగారు వర్ణంలో ఉన్నాడు ఆయన, బ్లూ వస్త్రాలు ధరించున్నాడు, కమండలాన్ని పెట్టుకున్నాడు, చేతుల్లో దండాన్ని ధరించున్నాడు, మొత్తం తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతుంటే కృష్ణ కోసం తిరుగుతున్నాడు అనమాట. ఆయన చెప్తాడు ఒక సందర్భంలో, నేను అన్ని ప్రదేశాలకు వెళ్ళాను, కృష్ణ నాకు కనిపించలేదని చెప్తాడనమాట. కృష్ణ కోసం వెతుకుతూ ఉన్నాడు అనమాట. అన్ని గుళ్ళల్లో వెళ్ళి డీటీస్ని అడుగుతున్నాడు, ఎక్కడ కృష్ణ అని చెప్పి, కృష్ణుని ఎక్కడ అని చెప్పి నిత్యానంద అడుగుతున్నాడు అనమాట. తర్వాత చివరికి ఏం చేస్తాడు, వృందావనానికి వెళ్తాడనమాట. వృందావనానికి వెళ్ళి అక్కడంతా తిరిగి శృంగారభట్ అనే ప్రదేశంలో వెయిట్ చేస్తూ ఉంటాడు. తెలుసు ఆయనకి చైతన్య మహాప్రభు ఆవిర్భవిస్తాడు. ఇంతవరకు దగ్గర దగ్గర ఆయన జన్మ తీసుకుని 12 సంవత్సరాలు ఏకచక్రలో ఉన్నాడు, 20 సంవత్సరాలు తీర్థయాత్రలు చేశాడు, 32 సంవత్సరాలు కృష్ణ చైతన్యం గురించి ఆయన ప్రచారమే చేయలేదు. ఎందుకంటే ఆయన వెయిట్ చేస్తున్నాడు, చైతన్య మహాప్రభు రావాలి, ఆయన ఆజ్ఞ ఇవ్వాలి. ఆయన ఆజ్ఞిస్తే తప్పితే నేను ప్రచారాన్ని ప్రారంభిస్తాను. ఈ విధంగా శృంగారభట్లో ఉన్నప్పుడు ఆయనకు ఒక దివ్యమైనటువంటి సందేశం వచ్చిందనమాట. కృష్ణుడు వచ్చాడు, నవదీపులో ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి నందరాచార్య ఇంటికి వస్తాడనమాట. నందరాచార్య ఇల్లు మన మాయాపూర్లో మన ఇస్కాన్ పక్కనే వస్తుంది, అది నందరాచార్య హౌస్ పక్కనది. ఈ సైడ్ యోగపీఠ వస్తుంది మన యొక్క చంద్రోదయ మందిరానికి, ఈ సైడ్ నందరాచార్య హౌస్ వస్తుంది అనమాట. నందనాచార్య చూడంగానే ఆయనకు హ్యాపీ అయిపోతుంది. నిత్యానంద ప్రభుని రిసీవ్ చేసుకుంటారనమాట. తన ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆయన యొక్క తేజస్తో ఇల్లంతా కూడా కాంతివంతంగా వెలుగుతూ ఉందన్నమాట. ఆయన యొక్క తేజస్తో చాలా హ్యాపీ అయిపోతాడు. ఆయన హృదయం అంతా కూడా ఎంతో కరిగిపోతుంది అనమాట. ఈ నందనాచార్య హృదయం ఆయన రిసీవ్ చేసుకుని ఆయన పాదపూజ చేసి ఆయనకు నీటిని ప్రసాదాన్ని అర్పిస్తారనమాట. అప్పుడు చెప్తారనమాట నిత్యానంద ప్రభు, నేను అన్ని ప్రదేశాలకు వెళ్ళాను, నేను అన్ని తీర్థయాత్రలు చూశాను, అన్ని విగ్రహాలను అడిగాను, ఎక్కడ కృష్ణుడు ఎక్కడ కృష్ణుడు చెప్పి, కృష్ణుడు లేడు ఎక్కడ లేడు. చివరికి తెలిసిందేమంటే అందరూ ఈ డైరెక్షన్ చూపిస్తున్నారు, నవదీప్ వైపు ఇక్కడున్నాడని చెప్పి, కృష్ణుడు ఇక్కడికి వచ్చాను నేను కృష్ణు కోసం అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. అన్ని భారతదేశం మొత్తం చూశాను, అన్ని తీర్థయాత్రలు అన్ని ప్రదేశాలు చూసేశాను, ఎక్కడ కృష్ణుడు నాకు కనిపించలేదు, అన్ని విగ్రహాలు కానీ అన్ని జీవులు కూడా ఈ డైరెక్షన్ చూపిస్తున్నాయి నాకు నవదీప్ వైపు, అందుకని ఇక్కడికి వచ్చానని చెప్పి నందనాచార్య చెప్పాడు అనమాట. సరే నందనాచార్య కూడా హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడేమైంది, చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ని శ్రీనివాస ఆచార్యని పిలిచారనమాట. అందరూ అనుచరులు పిలిచాడు. పిలిచి రెండు రోజులకు ముందు చెప్పాడనమాట, నిత్యానంద ప్రభు నందనాచార్య ఇంటికి వచ్చేటువంటి 2 డేస్ ముందే చెప్తున్నాడు చైతన్య మహాప్రభు, నాకు కొన్ని ఒక రకంగా అనిపిస్తుంది, గొప్ప మహాత్ముడు ఇక్కడికి వస్తున్నాడు, గొప్ప వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తిని మనం కలుసుకోబోతున్నాము, కాబట్టి మీరు ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఆయన ఆహ్వానించేదానికి మీరు అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పి చెప్పాడనమాట చైతన్య మహాప్రభు. రెండు రోజుల తర్వాత మళ్ళీ పిలిచాడు హరిదాస్ ఠాకూర్ని శ్రీనివాస ఆచార్యని. చెప్తున్నాడు చైతన్య మహాప్రభు, రాత్రి నాకు కళ వచ్చింది, ఆ కళలో దివ్యమైనటువంటి రథం ఒకటి వచ్చింది. చైతన్య మహాప్రభు ఆయన కళ గురించి చెప్తున్నాడు హరిదాస్ ఠాకూర్కి శ్రీనివాస ఆచార్యకి. ఆ రథం ఏ విధంగా ఉందంటే చాలా పెద్ద రథం, చాలా దివ్యమైనటువంటి రథం, దానికి అశ్వాలున్నాయి, దానికి ఈ తాటి చెట్టు గుర్తుంది. ఆ రథం ఏ విధంగా ఉందంటే ఈ ప్రపంచంలో అన్ని జీవులను కూడా భగవద్ధామాన్ని తీసుకుపోయేదానికి రెడీగా ఉన్నట్లుంది ఆ రథం. అన్ని జీవులు కూడా దాంట్లో కూర్చుని పెట్టుకుని వైకుంఠం తీసుకున్నాడు. దాంట్లో ఒక దైవమైనటువంటి వ్యక్తి కూర్చొని ఉన్నాడు, గదాన్ని ధరించున్నాడు, అదేవిధంగా ఈ యొక్క ఏమంటారు నాగలను ధరించున్నాడు, కవచకుండలాలు ఉన్నాయి. ఆయన ఆ రథం ఎక్కడికి వచ్చింది, నేరుగా నా ఇంటి దగ్గరికి వచ్చింది. ఇంటి దగ్గరికి వచ్చి ఎన్నోసార్లు అడిగాడు ఆ వ్యక్తి, ఇది నిమ్మాయ పన్నెటి ఇల్లేనా, ఇది నిమ్మాయ పన్నెటి ఇల్లేనా, ఇది నిమ్మాయ పన్నెటి ఇల్లేనా అని చెప్పి 9 సార్లు అడిగాడు. నేను బయట వచ్చాను, బయట వచ్చి చూడగానే ఆ వ్యక్తిని, ఆ రథాన్ని నాకెందుకు ఒక సంబంధం, ఒక బంధం, ఒక అపేత కలుగుతూ ఉంది. నేను అడిగాను ఎవరు నువ్వు, ఎవరు తెలిసిన వ్యక్తిగా ఉంది, నేను అడిగాను. ఆ వ్యక్తి చెప్పాడు, నేను బలరాముణ్ణి, నీ సోదరుని నేను, రేపు నేను కలుస్తున్నా నేను అని చెప్పి అదృశ్యమైపోయాడు. అతను వచ్చినటువంటి బలరాముడు, మీరు వెళ్ళండి, బలరాముడు ఉన్నాడు ఇక్కడ, నిత్యానంద ఉన్నాడు, పోయి వెతకండి అని చెప్పి చెప్పాడనమాట. వీళ్ళిద్దరు వెళ్లారనమాట, ఎవరు, ఈ హరిదాస్ ఠాకూరు శ్రీనివాస్ మండలి, మొత్తం వెతికారు, నవదీప్ అంతా వెతికారనమాట. 9 గంటల సేపు వెతికారు, 1 గంట సేపు కాదు, మొత్తం వెతికి తిరిగి వచ్చారనమాట. వచ్చి చైతన్య మావారు చెప్పాడు, ఎక్కడ లేడని చెప్పాడు. అప్పుడు చైతన్య మావారు చెప్పాడు, సూర్యుడిని మీరు చూడాలంటే, మీరు చూడలేరు సూర్యుడిని, సూర్యుడు ఉదయిస్తే తప్పితే సూర్యుడు కనిపించడు, అట్లా ఆయన కనిపించాలంటేనే కనిపిస్తాడు నిత్యానంద ప్రభు, లేకపోతే కనిపించడు రాండి అని చెప్పాడనమాట. అందరినీ భక్తులు తీసుకుని నేరుగా నందనాచార్య దగ్గరికి వెళ్ళాడనమాట. చైతన్య మహాప్రభు తెలిసి ఎక్కడున్నాడని ఈయన వెళ్ళేటప్పటికి బయట నిలబడుకుని ఉన్నాడనమాట. ఏం సంబంధం లేని వ్యక్తి మాదిరి నిత్యానంద ప్రభు, అంటే ఈ ప్రపంచంతో ఏ సంబంధం లేని వ్యక్తి. మామూలు కొన్నిసార్లు మన భక్తులు కూడా బుక్ స్టాల్ అట్లా నిలబడుకుంటారనమాట, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు, లేదు జపం చేసేటప్పుడు, జపంతో మనకు సంబంధం లేదు, ఈ బుక్స్తో మనకు సంబంధం లేదు, ఈ క్లాస్తో నాకు సంబంధం లేదు అంటే ఇట్లా నిలబడుకుంటాం. బట్ మనం నిలబడుకునేదంతా భౌతికంగా నిలబడుకుంటాం, మన మైండ్ ఆబ్సెంట్ అయిపోయింటుంది అనుకో, మన మైండ్ ఆబ్సెంట్ బాడీ. బట్ ఆయన ఆ విధంగా కాదు, మనసుని పూర్తిగా కృష్ణ మీద నేకనం చేసింటారు అనమాట. ఎవరు ఆయన ఏం టోటలీ ఎవరు కనిపించడం లేదు ఆయనకి, ఎవరు ఓన్లీ ఎవరు కనిపిస్తున్నారు, చైతన్య మహాప్రభు మాత్రమే. ఆయన మొదటిసారి చూడడం ఈ అవతారంలో, మొదటిసారి చైతన్య మహాప్రభు చూడడం అనమాట. కళ్ళు అట్లే చూస్తున్నాడు అనమాట, ఇంకేం కనిపించ, కళ్ళు బ్లింకింగ్ లేదు, అట్లే చూస్తూ ఉన్నాడు, అసలు ఆర్పడమే లేదనమాట, పూర్తిగా స్తబ్దస్థితికి, మామూలుగా స్తంభస్థితికి వచ్చేసాను, స్తంభ మాదిరి అయిపోయినాడు అనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చేశారంటే, శ్రీనివాసాచార్య చెప్పాడు, భాగవతంలో శ్లోకం ఉంది కృష్ణుని యొక్క వర్ణనను వివరిస్తూ, కృష్ణుడు ఏ విధంగా ఈ యొక్క వృందావనానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా వలమానం ధరిస్తాడు, నీలి మేఘ వర్ణంలో ఉంటాడు అని చెప్పి గోపికలు కీర్తిస్తారు శ్లోకం, ఆ శ్లోకం పాడమని చెప్పాడు అనమాట. అది పాడినప్పటికీ ఈయన ఇంకా మ్యాడ్ అయిపోయాను అనమాట. నిత్యానంద ప్రభు కంట్రోల్ చేయలేకుండా పోతున్నారు, ఎవరు ఆయన ఎగురుతున్నాడా, ఆయన దూకుతున్నాడా, ఆయన మాట్లాడుతున్నాడా, నవ్వుతున్నాడు, ఎవరికి అర్థం కానలేదనమాట. దొల్లుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఎగురుతున్నాడు. ఒకసారి పైకి ఎగిరి కింద దూకినప్పుడు మామూలుగా సాధారణ వ్యక్తి అయితే అన్ని ఎముకలు విరిగిపోతాయన్నమాట, బోన్స్ అన్ని కూడా పిసిల్ పిసిల్ అయిపోతాయి. బట్ ఆయన దివ్యమైన వ్యక్తి కాబట్టి పైనుంచి కిందికి దూకుతున్నాడు. అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన అట్లా పట్టుకున్నాడు అన్నమాట, టచ్ చేశాడు, స్పర్శించాడు. ఎప్పుడైతే మొదటిసారిగా చైతన్య మహాప్రభు టచ్ చేసినప్పుడు, ఆయన ఆలింగనం చేసుకున్నప్పుడు ఆయన పీస్ఫుల్ అయిపోయాడు. పీస్ఫుల్ అయిపోయి పూర్తిగా కాన్షియస్ లెక్ వచ్చి ఆయన కూడా ఆలింగనం చేసుకున్నాడు. ఆలింగనం చేసుకుని రోధిస్తూ చైతన్య మహాప్రభు ఒడిలోకి పడుకునేశాను అన్నమాట జనాలు. అది చూసి గదాధర పండిత చెప్తున్నాడు, ఈరోజు ఆదిశేషుని యొక్క గర్వం పూర్తిగా అణిగిపోయింది. ఆదిశేషుని అనుకుంటున్నాడు, నేను మోస్తున్నాను నారాయణని కృష్ణుని అని చెప్పి. ఆ నారాయణుడు ఇప్పుడు ఆదిశేషుని ఏం చేస్తున్నాడు, తన వల్ల మోస్తున్నాడు. నిత్యానంద ప్రభు ఎవరు, బలరాముడు. ఆదిశేషుడు ఎప్పుడు భగవంతుని మోస్తూ ఉంటాడనమాట, మోస్తూ ఆయన అనుకుంటున్నాడు నేను మోస్తున్నానని. బట్ ఈ రోజు ఏం చేశాడు, రివర్స్ అయిపోయింది రోల్. భగవంతుని యొక్క విష్ణు యొక్క ఒళ్ళకి ఎవరు వచ్చేసారు, ఆదిశేషుడు వచ్చేసారు. అద్వైత గదాధర పండిత చెప్తున్నా, ఈరోజు ఆదిశేషుని యొక్క గర్వం అంతా కూడా అరిగిపోయినాడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ వేశారు కలిసి అందరూ. ఇది యొక్క భావనని, ఈ యొక్క ఆ సింటమ్స్ ని అది చూసి, ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి కృష్ణ ప్రేమని, ఆ యొక్క భావన చూసి భక్తులంతా కూడా ఆశ్చర్యపోయారనమాట. వాళ్ళ యొక్క రిలేషన్ చూసి, చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు యొక్క రిలేషన్ ఆ బంధనం చూసి అందరు హృదయాలు, వాళ్ళు ఏం, వాళ్ళని చూసి వీళ్ళ హృదయాలు కరిగిపోయినాయి. వాళ్ళ యొక్క ప్రేమ, ఆ బంధన, వాళ్ళు ప్రతిస్పందన, ఒకరికొకరు పంచుకునేటువంటి ప్రేమ ప్రతిస్పందన చూసి చుట్టుపక్కల వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళ హృదయాలంతా ఏమైనాయి, కరిగిపోయినాయి అనమాట. అంత సాఫ్ట్ అయిపోయినారు వాళ్ళు. వీళ్ళేం ఆ రిలేషన్ లో పాల్చుకోకుండా వాళ్ళు చూసి చాలు, చూస్తేనే వాళ్ళ హృదయం అనేది కరిగిపోయింది. అది ఆధ్యాత్మికమైనటువంటి రిలేషన్. ఆధ్యాత్మికమైనటువంటి స్థాయిలో ఏమవుతుంది, ఆ బంధన అనేది వెరీ స్ట్రాంగ్ అనమాట. అది ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు కలిసినా కానీ, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు కానీ చుట్టుపక్కల వాళ్ళకంతా ఏం చేస్తాయి, హృదయాన్ని కరిగించి వేస్తాయి. ఈ భౌతికమైనటువంటి కార్యక్రమాలు ఏం చేస్తాయి, మన హృదయాన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తాయి. మనం ఏదైనా కార్యక్రమాలు చేస్తే చూసే వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ హృదయం ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది, కఠినమైపోతుంది. బట్ ఆధ్యాత్మిక స్థాయిలో భక్తులు, భగవంతుడు చేసేటువంటి కార్యక్రమాలు ఏం చేస్తాయి, హృదయాల్ని కరిగించి వేస్తాయి. వాళ్ళ యొక్క భావాలను చూస్తే వీళ్ళ హృదయం కరిగిపోతూ ఉందన్నమాట. మన యాక్టివిటీస్ చూస్తే జనాల యొక్క హృదయాలు కఠినమైపోతాయి. అంటే మనం చేసుకోవాల్సింది ఏమంటే, మన భక్తిత్వ సేవకు వచ్చినప్పుడు మన మొదటి కర్తవ్యము మన హృదయాన్ని సాఫ్ట్ చేసుకోవడం. మన కార్యక్రమాలకు అనుగుణంగా మన హృదయాన్ని మెత్తగా చేసుకోవాలన్నమాట, దాన్ని క్లీన్ చేసుకోవాలి. మన కార్యక్రమాలు ఈ మెత్తదనాన్ని కాకుండా, అది మెత్తగా కావడం లేదంటే, మన హృదయము సాఫ్ట్ కావడం లేదంటే, ఇక్కడ మనం చూసాం, ఇంతకుముందే విన్నాం, నిత్యానంద ప్రభు ఈ భాగవతంలో శ్లోకం, ఒక శ్లోకాన్ని వినే ఆయన పూర్తిగా రోధిస్తున్నాడు, ఏడుస్తున్నాడు కృష్ణుని యొక్క భవనంలో. మనం రోజు గంటలు గంటలు వింటాం హరే కృష్ణ మంత్రాన్ని, గంటలు గంటలు జపం చేస్తాం. ఆ మంత్రం ఎటువంటి ప్రభావం మన మీద చూపించడం లేదు, మన హృదయం మీద. కృష్ణు యొక్క నామం భగవద్గీత శిష్యాష్టకంలో ఉంది, నామనామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నిమిత స్మరణైన కళ. భగవంతుని యొక్క నామంలో అన్ని శక్తులు ఉన్నాయి. నిత్యానంద ప్రభు జపించేటువంటి కృష్ణనామం ఒకటే, మనం జపించేటువంటి కృష్ణనామం ఒకటే. వాళ్ళు ఎంతో భావాన్ని, ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. మనం దాని ఎటువంటి ప్రభావం లేదు మన హృదయం మీద. మనం చాలా ఇంపార్టెంట్ అనమాట, మన దాన్ని ఆలోచించాలి. మన హృదయం ఇంకా సాఫ్ట్ అవుతుంది, ప్రతిరోజుకి కరుగుతుందా, ఈ హరికృష్ణ మంత్రం వెళ్తుందా, పోవడం లేదు. అది ఎంత చేసినా కానీ ఆ పక్కకి వెళ్ళిపోతా ఉంది. అంటే ఇక్కడ ఎంత వెరీ హార్డ్గా ఉందన్నమాట, చాలా హార్డ్గా ఉంది. ఇది దీన్ని మనం సాఫ్ట్ చేసుకోవాలి. సాఫ్ట్ చేసుకోవాలంటే వైష్ణవుల యొక్క కృప కావాలి మనకి, గురువు యొక్క కృప కావాలి, చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు కృప కావాలి. అల్టిమేట్లీ భక్తుని యొక్క సక్సెస్ ఏమంటే, హృదయాన్ని సాఫ్ట్ చేసుకుని హరే కృష్ణ మంత్రం మీద రుచి పెంచుకోవడం, అది సక్సెస్. అప్పుడు మనం నిజంగా విజయాన్ని సాధించినామని అర్థం అనమాట. రుచి అంటే ఏ విధంగా మనం చూస్తున్నాం, మన భక్తులు మనం చూడాలి. అందుకే శాస్త్రాలను బాగా చదవాలి. చదివితే మన భక్తులు ఏ విధంగా వాళ్ళు ప్రతిస్పందిస్తున్నారు, భగవంతుని యొక్క నామంతో ప్రతిస్పందిస్తున్నారు, భగవంతుని యొక్క సేవలు అయితే ప్రతిస్పందిస్తున్నారు, భగవంతుని యొక్క ఈ గుణాలను కీర్తించడం ఎట్లా ప్రతిస్పందిస్తున్నారు చూడాలి. అప్పుడు మనకు ఆ దివ్యమైనటువంటి స్థాయి మనకు అర్థమవుతుంది. కాబట్టి భక్తి సేవ అంటే అది ఎక్స్టర్నల్ కాదది, బాహ్యం కాదది, అంతరంగికం, ఇన్సైడ్. లోపల మన హృదయంకి సంబంధించింది అది భక్తి అనేది. భక్తి అనేది బయట నుంచి తీసుకునేది కాదు, ప్రతి ఒక్క హృదయంలో ఉండేటువంటిది అనమాట. దాన్ని తీసుకురావడం బయట సాఫ్ట్ చేసుకోవడం అది ముఖ్య కర్తవ్యం మనకి. మనం ఏం చేసినా కానీ మన కార్యక్రమాలు, మన సేవ కావచ్చు, మనం చేసేటువంటి నామ సంకీర్తన కావచ్చు, మనం ఎటువంటి కార్యక్రమాలు చేసినా కానీ అది వాసుదేవ కథ, ఈ యొక్క విశ్వక్షేణ కథ భాగవతంలో శ్లోకం ఉంది కదా, మనం మనిషి చేసేటువంటి కర్మలు కార్యక్రమాలు అంతా ఏం చేయాలంటే విశ్వక్షేణ యొక్క కథ మీద దాన్ని ఆకర్షణ తీసుకురావాలంట. అదేవిధంగా మనం చేసేటువంటి సేవలు, మనం చేసేటువంటి కర్మలు అవంతా ఏం చేయాలంటే కృష్ణుని యొక్క నామం మీద, కృష్ణుని యొక్క సేవ మీద ఆకర్షణ తీసుకురావాలి. అట్లా ఆకర్షణ రావడం లేదంటే మనం మన యొక్క థింకింగ్ని, మన యొక్క ఆలోచనల్ని, మన యొక్క భావనల్ని మనం సరి చేసుకోవాలి. మనం ఏదో తప్పు చేస్తున్నాం, దాన్ని మనం సరి చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నిత్యానంద ప్రభు, అదేవిధంగా చైతన్య మహాప్రభు కలవడం అనేది చాలా దివ్యమైనటువంటి సన్నివేశం. అదేవిధంగా ఇక బలరాముడు, తర్వాత ఈ బృందావన వాసులు, వాళ్ళ కలవడమో ఎంతో దివ్యమైన సన్నివేశం అనమాట. దాన్ని మనం బాగా లోతుగా అర్థం చేసుకున్నట్లయితే మన హృదయం అనేది కరుగుతుంది అనమాట. వాళ్ళ లీలలు వింటేనే కలుగుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, కృష్ణ బలరాములు సకల జీవులను పోషించడమే దానికి కారణం. అయినా కృష్ణ బలరాములు లేకపోవడం వలన వారు ఎంతో కష్టంలో గురవుతారు. ఈ విధంగా భావన పొందుతూ వారు బలరాములను ఆలింగనం చేసుకున్నారు, తమ ఒడిలో కృష్ణుని పెట్టుకుని విలపించారు, తమ కన్నీటితో అతన్ని తడిపివేశారు. తర్వాత బలరాముడు గోపవృద్ధులకు నమస్కరించాడు, గోపబాలు వందనము స్వీకరించాడు. ఈ విధంగా వయో బాంధవ్యములను బట్టి అతను అందరితో స్నేహభావాన్ని పంచుకున్నాడు. సమాన వయసులతో కలచడం చేస్తూ పెద్దగా నవ్వుచు అతడు ప్రతి ఒక్కరిని ఆలింగనం చేసుకున్నాడు. ఇక్కడ బలరాముడు అక్కడికి వచ్చిన తర్వాత యశోద మాత నందమహారాజుతో ఎట్లా ప్రవర్తించాలనో ప్రవర్తిస్తున్నాడు ఆయన. అదేవిధంగా తన స్నేహితులతో ఎట్లా ప్రవర్తించాలనో ప్రవర్తిస్తున్నాడు. ఈ రిలేషన్ అనేది రకరకాలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈవెన్ మిత్రులతో వాళ్ళతో నవ్వుతూ, వాళ్ళ కరచనలను చేస్తూ, వాళ్ళ ఆనందం చేసుకుంటున్నాడు. యశోద మాత నందమహారాజుతో ఆయన చేస్తున్నాడు, వాత్సల్య భావంతో వాళ్ళ పాదాలను తాకుతూ వాళ్ళకు నమస్కరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ప్రేమ ఒక్కొక్కరితో ఒక రకంగా, చిన్నవాళ్లతో ఆశీర్వదించడము, సమాన వయస్కులతో ఆలింగనం చేసుకోవడము. ఇక్కడ ఈ శ్రీమద్ ఈ భక్తి రసామృత సింధులో ఈ యొక్క భగవంతుని యొక్క ఈ భక్తుల గురించి వివరించి ఉన్నారన్నమాట. ఇక్కడ బలరాముడు మనం చూస్తున్నాం ఒక్కొక్కరితో ఒక రకంగా ప్రవర్తిస్తున్నాం. ఈవెన్ మిత్రులతో కూడా, మిత్రుల్లో కూడా నాలుగు రకాల మిత్రులు ఉన్నారు కృష్ణుడికి, బలరామునికి. సఖ్యభావం అంటారు దాన్ని, శాంత, తర్వాత నెక్స్ట్ ఏమి, శాంత తర్వాత దాస్య, సాఖ్య, వాత్సల్య, మాధుర్య. మొదట ఏం చేయాలంటే మనం దీనికంటే ముందర మనం డైరెక్ట్ గేట్కి వెళ్ళిపోతాం. మనం దేనికి వెళ్ళిపోతాము, మాధుర్యం వెళ్ళిపోతాం అనమాట, లేదంటే సఖ్యంకి వెళ్ళిపోతాం. మనం లీలలు విన్నప్పుడు మనం ఆ స్థాయిలో పెట్టుకునేస్తాం. మనం విన్నామనుకో కృష్ణు యొక్క గోపబాల లీలని, మనం ఏం చేస్తామంటే మామూలుగా సినిమాల్లో చేస్తుంటారనమాట. సినిమాలు ఎందుకు ఎక్కువ చూసారంటే జనాలు ఆ హీరోని వాళ్ళతో పోల్చుకుంటారనమాట. ఎందుకు ఎక్కువ సినిమాలు చూసేదంటే వాళ్ళు ఆ హీరో కావచ్చు, అది ఎవరైతే బాగా పవర్ఫుల్ పర్సనాలిటీ ఉంటారో వాళ్ళతో అతన్నే పోల్చుకుంటారు. అదే మనం కూడా ఏం మిస్టేక్ చేస్తామంటే ఈ అర్జునుడినో యశోద మాత్రం మనమని చెప్పి అనుకునేస్తాం. కొన్నిసార్లు చాలా మంది కృష్ణుని నా బిడ్డ అని చెప్తారనమాట. మన ఆచార్యులు వివరిస్తున్నారు, నేను కృష్ణుణ్ణి అనేది మాయావాదం, అదేవిధంగా నేను యశోదని, నేను గోపబాలని చెప్పేది కూడా మాయావాదం. అది కూడా ఒక రకమైనటువంటి నువ్వెట్లా మాయా, నువ్వెట్లా నువ్వు కృష్ణుడు అయిపోతావు, నువ్వెట్లా యశోద మాత పదవిని ఎట్లా తీసుకుంటావు, నువ్వెట్లా గోపబాలని యొక్క పదవిని తీసుకుంటావు, అది కూడా మాయావాదం అన్నమాట. దీనికంటే ముందు మన స్థాయిని మనం అర్థం చేసుకోవాలి. నేను అల్పమైనటువంటి ఆత్మని, నేను పూర్తిగా భగవంతుని యొక్క కరుణ చేత, భగవంతుని కరుణ కటాక్షల చేత నేను బెగ్గర్ని అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మొదట నేను కృష్ణుని యొక్క స్నేహితుని అనే ముందు నేను భగవంతుని దగ్గర ఒక బెగ్గర్ని అని చెప్పి అర్థం చేసుకోవాలి. నేను అల్పమైనటువంటి ఆత్మని, భగవంతుని యొక్క కృప చేత, భగవంతుని కరుణ కటాక్షల చేత నేను చేసినటువంటి పాపాలు, నేను చేసినటువంటి కర్మలు, కొన్నిసార్లు మనం చెప్తుంటాం ఆ వ్యక్తి ఎంత పాపాత్ముడు, ఈ గోవుల్ని హత్య చేస్తున్నాడు, కృష్ణ చైతన్యాన్ని పాటించమంటే పాటించడం లేదు, భక్తుల్ని హింసిస్తున్నాడు, భక్తుల గురించి భక్తి గురించి ఆసక్తి లేదు, మాంసభక్షణ మద్యం వ్యభిచార జూదాలను నిర్వహిస్తున్నాడు, మనం అంటుంటాం కొన్నిసార్లు. ఎప్పుడు కూడా మన గురించి ఆలోచించడం, ఇంతకు ముందు జన్మల్లో ఇట్లాంటివన్నీ మనం చేసింటాం. ఈ విధంగానే మన గురించి చాలా మంది భక్తులు మన గురించి ఆలోచించుంటారు, ఈ వ్యక్తి ఎందుకు ఇట్లా పాడైపోతున్నాడని. మనం కూడా ఈ ఇప్పుడు ఏదైతే వ్యక్తులు పాపకార్యాలు చేసింటారో, ఈ పాపకార్యాలంతా ఈ జన్మలో చేసినాంలే, అంతకుముందు జన్మ ఎందుకో. కృష్ణచైతన్యానికి రాకముందు మనమేం పవిత్ర, ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, కృష్ణచైతన్యానికి రాకముందు ఇప్పుడేమవుతుందంటే మనము కృష్ణచైతన్యానికి వచ్చేసిన తర్వాత వెరీ ప్యూర్ అనమాట. మనం ప్రీచ్ చేసేటప్పుడు అంతా కూడా యూ రాస్కల్స్, మీరు మూర్ఖులు, మీరు మారాలి అని చెప్పి చెప్తామన్నమాట. బట్ మన సిచ్యువేషన్ ఏమి, మనం ఇంతకుముందు కృష్ణచైతన్య రాకముందు ఏ విధంగా ఉన్నాము, ఎటువంటి పాప జీవనాన్ని గడుపుతున్నాము. అదేవిధంగా ఇంతకుముందు జన్మల్లో ఎంతో మంది మనకు సాధువులు, మనం ఇప్పుడు అడ్వైజ్ ఇస్తున్నాం కదా కొంతమందికి, అట్లా ఎంతో మంది సాధువులు మనకు కూడా చెప్పింటారు, మనం కూడా అప్పుడు తిరస్కరించింటాం. ఎంతో గోవులకి, వైష్ణవులకి, జీవులకి, ఎంతో మందికి మనం అపరాధాలు చేసింటాం. మనమేమి వైకుంఠం నుంచి దిగొచ్చినటువంటి దివ్యమైనటువంటి ఆత్మలు మాత్రం కాదు, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ జన్మ అంతా కూడా దివ్యంగా ఉంటుంది. మనం 100% బద్ధజీవులే కాబట్టి మనమేం కర్మ చేయకుండా ఇక్కడికి రాలేదు పవిత్రంగా. మనం తప్పనిసరిగా అన్ని జన్మల్లో అనేకమైనటువంటి అరాచకమైన కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళమే. అంత భయంకరమైన వ్యక్తులను కూడా కృష్ణుడు ఈరోజు ఏం చేశాడు, ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టేశాడు ఈ భక్తి సేవలో. కాబట్టి అందుకే మనం చెప్పేది కృష్ణుని మనం గుర్తు, ఈ గ్రాట్యూడ్ పెంచుకోవాలి ఫస్ట్. దీన్ని ఏమంటారు అంటే కృతజ్ఞత అని చెప్పి అంటారు. ఆచార్యుల యొక్క కృప వల్ల, వైష్ణవుల కృప వల్ల ఇంత పతిత ఆత్మ అంటే ఇదే. పతిత ఆత్మ అంటే పతిత పావన హేతో తవావతార అని చెప్తున్నాం చైతన్య మహాప్రభు, మనం కీర్తిస్తున్నాం కదా, మీనింగ్లెస్ గా పాడకూడదు మనం. మహావదనే అంటున్నాం, దానికి మీనింగ్ ఏమంటే ఎన్నో జన్మల్లో ఎన్నో రకాలైన పాపకారాలు చేసి చెప్పిన మాట వినకుండా, భక్తులు వైష్ణవులు చెప్పిన మాట వినకుండా గానీ మళ్లీ భక్తియుక్త సేవ ఇచ్చాడు మనకి. మళ్ళీ హరే కృష్ణ మంత్రాన్ని ఇచ్చాడు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి ఆయన పతిత పావనడైనాడు, పతిత పావన హేతో తవావత. దీన్ని 100% ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క జీవికి ఇది వర్తిస్తుంది. మనం అమాయకులు మాత్రం కాదు, పవిత్రులు కూడా కాదు, ఎన్నో భయంకరమైన కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళమే పూర్వ జన్మలో, ఈ జన్మలో కూడా. దాన్ని గుర్తించి, భగవంతుని యొక్క కృపను గుర్తించి, మన అల్పత్వాన్ని గుర్తించి, నేను ఏమి లేదు నా చేతిలో, నేను ఒక బద్ధ జీవుణ్ణి, భగవంతుని కృప చేత నడుస్తున్నాను, భగవంతుని కృప లేకపోతే నడవలేం మనం. మన శరీరం లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు, మన మనసు లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు, మనకి శక్తే లేదు. శక్తి బుద్ధిహీన అమయతి దీన. ఈ ఎందుకు ఆచార్యులంతా అది పాడారంటే మనం అది రియలైజ్ కావాలి, వాళ్ళు రిలీజ్ అయి పాడినారు. అది గురుదేవ్ కృప పొందుదేలో చెప్తున్నారు అనమాట ఆచార్యుడు. అమి శక్తి బుద్ధిహీన అమి అతి దీన కోరో మోరో ఆత్మ సాధా. ఆత్మ సాధన చేసేదానికి శక్తి బుద్ధిహీన లేదు నాకి. నీ యొక్క ఏమి యోగ్యత విచారే, యోగ్యత ఏమంటే నీ యొక్క కృపే నా యొక్క యోగ్యత. ఇది రియలైజ్ అయినప్పుడు తర్వాత నువ్వు సక్కరసం గురించి, తర్వాత దాస్యరసం గురించి ఆలోచించు. డైరెక్ట్ గా ఆలోచించినావు అనుకో సహజమైపోతాం. మనం కొన్నిసార్లు ఈ లీలలంతా చర్చించినప్పుడు ఈ కృష్ణుడితో గొప్ప వాళ్ళు ప్రవర్తిస్తారు కదా, ఆ ప్రవర్తన ఆ విధంగా నన్ను ప్రవర్తించచ్చు అనుకునేస్తాం మనం, క్యాజువల్ గా తీసుకునేస్తాం భగవంతుని రిలేషన్ ని. అది చాలా పెద్ద తప్పు. ఫస్ట్ మన అల్పత్వాన్ని గ్రహించి, మన డిపెండెన్సీని, ఎస్ నేను పూర్తిగా భగవంతుని కృపచేత, నేను కరుణ చేత ఉన్నానని చెప్పి గ్రహించిన తర్వాత, అప్పుడు మనం సేవ చేస్తూ వస్తే భగవంతునికి సేవ, ఈ రిలేషన్ అనేది సెన్స్ గ్రాటిఫికేషన్ కాదు, ఇది సర్వీస్. అది సేవ కోసం వాళ్ళు సంబంధాన్ని తీసుకుంటారనమాట, ఏదో సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం కాదు. ఇక్కడ రాజు పక్కన ఉంటే మనకు కూడా కీర్తి వస్తుంది, నేను కూడా వెరీ ఫేమస్ పర్సన్ అవుతాను, అది కాదు. అక్కడ సేవ కోసం ప్రభుపాద వారు క్లియర్ గా వివరిస్తున్నారు భగవద్గీతలో. కృష్ణుడి పక్కన ఉండడం అంటే నిప్పు పక్కన ఉండడమే. నిప్పు పక్కన ఉండాలంటే నువ్వు కూడా నిప్పు కావాలా, లేకపోతే ఏమవుతుంది, కాలిపోతావు. కృష్ణుడి పక్కన ఉండాలంటే కృష్ణుడు వచ్చి నిప్పు, పరమ పవిత్రుడు. ఆయన పక్కన ఉండాలంటే ఏం చేయాలి, మనం కూడా నిప్పు లాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి, పవిత్రతని కలిగి ఉండాలి. ఆ పవిత్రత లేకపోతే ఏమవుతామో, కాలిపోతాం. కాబట్టి ఇక్కడ వ్రజవాసులు కావచ్చు, చైతన్య మహాప్రభు యొక్క అంటే మన పవిత్రతని డెవలప్ చేసుకోవాలి. ఏ విధంగా డెవలప్ చేసుకోవాలంటే హరే కృష్ణ మహామంత్రం, వేరే ఆల్టర్నేట్ ఉండదు. చివరికి ఎక్కడికి పోవాలంటే భగవంతుని యొక్క నామాన్ని జపించడం. కాబట్టి ఇక్కడ ఈ సంబంధం అనేది చాలా గాఢమైనటువంటి సంబంధం, భగవంతునితో భక్తులకు ఉన్నటువంటి సంబంధం. మనము ఈ మనసులో రకరకాలటువంటి చెత్త చెదారం అంతా ఉంది, దాన్ని అర్థం చేసుకుంటే అంత సులువు కాదు. జస్ట్ ఊరికే మనం దాన్ని గ్లింప్సెస్ చూసి దాన్ని మనం ప్రాక్టీస్ చేసినట్టు, మనం కానీ ఈ యొక్క సాధన చేసినట్లయితే దాన్ని మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి భగవంతుడు ఎంతో కృపామయుడు, ఈ విధంగా కృపనిచ్చి అదేవిధంగా ఆయన లీలలు కూడా జరుపుతున్నాడు. అంటే ఆ లీలల ద్వారా మనం ఆకర్షితులు కావాలని, ఆయన చూపిస్తున్నాడు తన ఎగ్జాల్టెడ్ ఉన్నతమైనటువంటి భక్తుల ద్వారా. వాళ్ళ భక్తులు కూడా పిలిపిస్తున్నాడు, ఇక్కడికి పిలిపించి ఏ విధంగా ఉంటుంది సంబంధం అనేది చూపిస్తున్నాడు అన్నమాట. ఈ వ్రజవాసులతో కలవడం కూడా అదే, ఈ యొక్క బద్ధ జీవుల్ని ఆకర్షించడం కోసం ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క భగవంతునితో ఈ ప్రేమ యొక్క సేవ అని చెప్పి. ఈ విధంగా ఈ యొక్క ఈ వ్రజధామంలో బలరాముడు అన్ని రకాల భక్తులతో అన్ని రకాలటువంటి సంబంధాలను కలిగి ఈ యొక్క స్నేహరూపకంగా, తర్వాత వాత్సల్య రూపకంగా, తర్వాత ఈ యొక్క మాధుర్య ప్రేమ ద్వారా అన్ని ద్వారా కూడా వాళ్ళకి అన్ని రకాలటువంటి సేవల్ని అనుగ్రహించారనమాట. కాబట్టి మన జీవిత గమ్యం వచ్చి ఏదో ఒక విధంగా మనం ఈ యొక్క భక్తి సేవ మార్గానికి వచ్చాము. ఈ జీవితంలోనే భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచడం కోసం మనము ప్రయత్నం చేయాలి, సంబంధాన్ని మనము ఏర్పరచుకోవాలి, గాఢమైనటువంటి సంబంధాన్ని. సంబంధాన్ని ఏర్పరచుకోవాలంటే మొదట మనం మన అల్పత్వాన్ని గ్రహించి, మన ఆత్మను గ్రహించి, పూర్తిగా నేను బెగ్గర్ని, నేను భగవంతుని కృపచేత, వైష్ణవుల కృపచేత, ఆచార్య కృప వల్లే నేను నడవబడుతున్నానని చెప్పి మనం అర్థం చేసుకుని మనం సాధన చేసినట్లయితే మనం ఆధ్యాత్మికంగా బాగా పురోగతిని సాధిస్తాం. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు, ఉన్నట్టు కోసం ఇంకా టాపిక్ ఉన్నాయి, టైం లేదు.
ట్రై మై లెవెల్ బెస్ట్ టు ఎక్స్ప్రెస్ మై డౌట్. మన హృదయం అనేది కోమలంగా ఉండాలని చెప్పారు, హృదయం అనేది చాలా సున్నితంగా కోమలంగా ఉండాలి. సో నిత్యానంద ప్రభు అటువంటి భావాలు, అటువంటి ఎక్స్టాసిస్ ఆ టైంలో, సో అలాగే వాళ్ళ హృదయాలు చాలా కోమలంగా ఉండేవి. బట్ మనం ఉన్న ఈ ఎన్విరాన్మెంట్ లో దట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, లైక్ ఎందుకంటే ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, అప్పట్లో అన్ని చక్కటి చెట్లు, అన్ని ఆధ్యాత్మిక వాతావరణం, పక్షులు, సరోవరాలు. అప్పట్లో యమునా అనేది డైరెక్ట్ గా తాగేయచ్చంట, అంత ఫ్రెష్ వాటర్. సో అప్పట్లో అటువంటి కోమల హృదయం, అటువంటి భావనలు చాలా స్పాంటేనియస్. బట్ ఇప్పుడుండే ఎన్విరాన్మెంట్, ఇప్పుడుండే బయట మీడియా, సో వెరీ డిఫికల్ట్ అని నేను భావిస్తున్నాను. అఫ్కోర్స్ హరే కృష్ణ మహామంత్రం మన తపన అటువంటివి చూసి భగవంతుడు అటువంటి చోటకి మనం తీసుకెళ్తాడనే నమ్మకం నాకు ఉంది. బట్ ఈ ప్రపంచంలో అటువంటి కోమల భావనలు, అటువంటి సున్నితమైన హృదయం, సో అది చాలా టఫ్. మనం చేసే సర్వీస్, మనం చూసే విషయాలు బయట, ఇటువంటివన్నీ కంపేరిస్తే ఆ రోజుల్లో అంతా డిఫరెంట్. ఆ రోజుల్లో అంతా న్యాచురల్ ట్రీస్, సరోవరాలు, తలయేరులు చాలా అద్భుతంగా ఉండేది అప్పట్లో. బట్ ఇప్పుడంతా పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ కలి, సో అది నా రియలైజేషన్. సో దానికి మీరు
ఇక్కడ ఈ యొక్క భక్తియుక్త సేవ అనేది దేని మీద డిపెండ్ కాదు, ఇది అన్డిపెండ్. భక్తి అనేది దేని మీద ఆధారపడదు, సర్కంటెన్సెస్ మీద ఆధారపడదు. ఉదాహరణకి తీసుకుంటే ప్రహ్లాద్ మహారాజ్ మనకంటే ఇంకా కఠినమైనటువంటి పరిస్థితుల్లో నెలకొని ఉన్నాడు. ఆయన ఎన్విరాన్మెంట్ వైజ్ తీసుకుంటే దే ఆర్ గివింగ్ పాయిజన్, దే ఆర్ థ్రోయింగ్ ఫ్రమ్ ద క్లిఫ్స్, దే ఆర్ బీటింగ్, ఇంకా కఠినమైనటువంటి పరిస్థితులు, మనకంటే ఎక్కువ పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన హార్ట్ని సాఫ్ చేసుకున్నాడు. ఎన్విరాన్మెంట్ అనేది మనకి మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి అది అవరోధం కాదు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. అదేవిధంగా వృతాసురుడు, వృతాసురుని యొక్క శరీరమే భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి శరీరం. శ్రీమద్ భాగవతంలో అతను రాక్షస శరీరాన్ని కలిగి ఉన్నాడు. ఇంద్రుడు బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాడు, బ్యూటిఫుల్ బాడీ, బ్యూటిఫుల్ కింగ్డమ్, బ్యూటిఫుల్ సరోవరాలు. అయితే వృతాసురుని యొక్క హృదయానికి, తర్వాత ఇంద్రుని హృదయానికి చాలా డిఫరెన్స్ ఉంది. వతాసుడు వేరే వేరే సాఫ్ట్ లో ఉన్నాను. అప్పుడు కూడా ఇంద్రుని చూసి బాధపడుతున్నాడు, ఒరే మూర్ఖుడుకున్నావు నువ్వు, నువ్వు యుద్ధం చేస్తున్నావు, అదేవిధంగా దేవదేవుడి నీ సోదరుడి కోసం ఏమని చెప్పడిగా నువ్వు, ముల్లోకాలు కావాలని చెప్పడిగా నువ్వు, భక్తి నడకుండా. ఓకే నీకు నమ్మకం లేదు నీ ఆయుధం మీద, నాకు నమ్మకం ఉంది, అది విష్ణు యొక్క శక్తి చేత నింపబడి ఉంది ఆ వజ్రాయుధము, అది తప్పనిసరిగా చంపుతుంది, చంపు అంటున్నాడు ఆయన. నువ్వు చంపినట్లయితే ఏం చేస్తాను నేను, ఈ శరీరం నదిన తర్వాత భగవంతుని యొక్క కృప కటాక్షల చేత, భగవంతుని యొక్క భక్తుల యొక్క పాదధులి నా మీద పడింది కాబట్టి నేను వైకుంఠానికి వెళ్తాను, నువ్వేం చేస్తావు ఈ బద్ధ జీవితంలో ముల్లోకాలకి రాజు అవుతావు. అంటే ఎక్కడ ఎవరిది సాఫ్ట్ ఎవరిది హార్ట్ చూడు ఇక్కడ. ఐ కంప్లీట్ ద పాయింట్. కాబట్టి మనమేం చేసుకోవాలంటే మన మైండ్ని మనం ట్యూన్ చేసుకోవాలి. మనము ఒకవేళ మనం ట్యూన్ చేసుకోకపోతే మనకు ఆ భావన నేను ట్యూన్ చేసుకోవాలి, నా హృదయాన్ని నేను సాఫ్ట్ చేసుకోవాలంటే కృష్ణుడు మనకు ఆ పరిస్థితులు కల్పిస్తాడు. మనకు ఆ డిజైర్ ఉండాలి. ఇప్పుడు నేను నా హృదయాన్ని సాఫ్ట్ చేసుకోవాలి అనేటువంటి కోరికని ఉంటే భగవంతుడు ఏం చేస్తాడంటే మనకు ఎన్విరాన్మెంట్ ఇస్తాడు మనం సాఫ్ట్ చేసుకునే దానికి. ఓకే
అల్టిమేట్ గా ఆ పాయింట్ ఐ అగ్రీ, బట్ ప్రహ్లాద్ మహారాజ్ ఇస్ డైరెక్ట్లీ నిత్య సిద్ధ, హీ కేమ్ హియర్ టు ఎగ్జిబిట్ దట్ ఎక్స్టాటిక్ సింటమ్, అండ్ ఇంద్ర అతనుండే ప్రపంచం అంతా అక్కడ అప్సరసలు, దట్ ఈస్ డిఫరెంట్, కంప్లీట్లీ సెన్స్ గ్రాటిఫికేషన్. అండ్ వృత్తాసుర హీ వాజ్ ఎ ప్యూర్ డివోటీ ఇన్ హిస్ లాస్ట్ లైఫ్. బట్ లాస్ట్ పాయింట్ ఐ అగ్రీ యూ టోల్డ్ దట్ మనకు ఆ తపన ఉండాలి. సో కృష్ణుడు
ఎవ్రీ శాస్త్ర ఇస్ మెంట్ ఫర్ అస్ ఓన్లీ టు గివ్ లెసన్. మన శాస్త్రాల నుంచే మనం లెసన్స్ తీసుకుని మనం ఇంప్లిమెంట్ చేయాలి. వృత్తాసురుడు బై బర్త్ ఈజ్ నాటే అంతముందు జన్మలో చిత్రకేతు మహారాజు ఈజ్ వెరీ మెటలిస్టిక్ పర్సన్, మన మాదిరి మెటలిస్టిక్ పర్సన్ అతను. బట్ అతనికి డిజైర్ ఉంది కాబట్టి తర్వాత విద్యాధరలో కనుక వెళ్ళాడు, అక్కడ అధిపతి అయ్యాడు, తర్వాత మళ్ళీ వైకుంఠలో కనుక వెళ్ళిన తర్వాత కూడా భగవంతుని చేత బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత కూడా అతనికి శాపం వచ్చింది. అట్లా అతనికి మంచి కోరిక ఉంది కాబట్టి నేను హృదయాన్ని పవిత్రం చేసుకోవాలని చెప్పి, మనలాంటి స్థితి ఆయన ప్రహ్లాదుని ఒకవేళ మనం పవిత్రుడైనా కానీ ఆయన భగవంతుడు ఏం చేస్తాడు ఆ సిచ్యువేషన్స్ ని ఆయన క్రియేట్ చేస్తాడు ఆ హృదయాన్ని. కాబట్టి మనకు కానీ ఆ కోరిక కానీ ఉన్నట్లయితే ఈ జన్మలోనే మనము భగవంతుడు చూపిస్తాడు మనకి అన్ని రకాల పరిస్థితులను ఇస్తాడు దాన్ని సాఫ్ చేసుకునే దానికి తప్పనిసరిగా డిజైర్ మాత్రం అనుకున్నాడు.
థ్యాంక్ యూ
ప్రభు. ఇప్పుడు మనం
ప్రత్యక్షంగా భక్తి స్థలకి రాగానే భగవంతుడు నా యొక్క స్నేహితుడు, లేకపోతే భగవంతుడు నా బిడ్డ అనేటువంటిది మనం పొందకూడదు అని చెప్పేసి మనం అనుకున్నాం. అది శాస్త్రం ప్రకారం కూడా వాస్తవం. వాత్సల్య రసం అని అంటే భగవంతుని నా బిడ్డగా చూడడమేనా? ఇప్పుడు వాత్సల్య రసం అంటే భగవంతుని నా తండ్రిగా చూడడం కూడా వాత్సల్య రసం కిందే వస్తుందా? ఇప్పుడు మనం ప్రారంభంలో వచ్చిన వాడు భగవంతుడితో ఏ సంబంధం పెట్టుకోవాలి? భగవంతుడు నా యజమాని నా తండ్రి అని పెట్టుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు మనం ఇది స్నేహితుడుగానో లేకపోతే నువ్వు కృష్ణుని బిడ్డగానో అనుకోకూడదు, చాలా ఉన్నతమైన స్థాయి యశోదమాత అర్జునుడు స్థాయి. మరి వచ్చినటువంటి వాడికి భగవంతుడితో ఎలాంటి సంబంధం? స్వామి నా తండ్రి, సర్వలోకాలకు తండ్రి ఆయన, తర్వాత స్వామి నా యజమాని అని చెప్పేసి మనం సంబంధం పెడు. ఇప్పుడు స్వామి నా తండ్రి అన్నప్పుడు అది వాత్సల్య భావం కిందకు వస్తుందా, లేకపోతే అది ఇంకేదన్నా?
ఇప్పుడు ఈ యొక్క భక్తి రసం సిందులో ముఖ్యమైనటువంటి ఈ రసాల గురించి వివరించినారు. ఇక్కడ ముఖ్యమైనటువంటి రసాలు ఏదొచ్చి ఈ ఆరు రసాల గురించి వివరించినారు. దాంట్లో మళ్ళీ బీభత్స రసము, తర్వాత ప్రయో రసము, తర్వాత ఈ విధంగా పుత్రుని ద్వారా, ఈ పుత్రుల్లో కూడా సేవక రసము, పుత్రుల్లో కూడా చాలా మంది సేవక భావన కలిగి ఉంటారు. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము సరైనటువంటి సాధన భక్తి చేయకుండా నేను భగవంతునికి కొడుకుని అనుకునేసి గర్వాన్ని చెంది వాళ్ళు పడేదానికి కూడా అవకాశం ఉంటుంది. భగవంతుడు నువ్వు పుత్రుడిగా నువ్వు భావించవచ్చు డిపెండెన్స్ కోసం, అంటే నేను భగవంతుని మీద ఆధారపడుతున్నాను లేక పుత్రుడి మాదిరి అని చెప్పి. అదే సమయంలో నేను పుత్రుణ్ణి లైక్ పపుత్రుణ్ణి ఉషా అనిరుద్ధుల మాదిరి నేను చేయాలనుకుంటే అది వీలు కాదనమాట. అదేవిధంగా భగవంతునితో నేను పోయి కూర్చుంటాను పుత్రుని మాదిర ఎక్కడ ఆయన తొడ మీద, అదేమవుతుందంటే మనకి కేర్లెస్నెస్ తీసుకు. ఎందుకు ఆచార్యులు చెప్తున్నాను ఇది తీసుకురావద్దని అనేసి, మీరు మొదట సాధన భక్తిలో ఉన్నప్పుడు వినయంతో ఫస్ట్ నువ్వు రిలేజ్ కా, నువ్వు ఆత్మవి నేను ఆత్మని అని చెప్పి రిలేజ్ కా. నువ్వు ఇది ఆత్మకి సంబంధించి శరీరానికి సంబంధించిన కాదు రిలేషన్. ఇది మనం ఎందుకు ఆచార్యులు దీన్ని వార్న్ చేస్తున్నారంటే మన అపరాధం చేయడానికి అవకాశం ఉంటుంది భగవంతునింత కేర్లెస్ గా డీల్ చేయడానికి. భక్తి రసంలో ఎన్నో మనకు సూచనలు ఇచ్చాడు రూపగోస్వామి, ఈ యొక్క మన విగ్రహాల ముందు ఏ విధంగా ప్రవర్తించాలి అని చెప్పి. సాధన భక్తి అంటారు చెప్తారు దాన్ని. ఈ విగ్రహాల దగ్గర నిన్న నియమ 64 నియమాలు ఉన్నాయన్నమాట. వాటినంతా ఆచరిస్తూ ఆ భయభక్తులతో మన భక్తియుక్త సేవను ఆచరించినప్పుడు మనకి ఏ రిలేషన్ ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. మనం ప్యూర్ అయినప్పుడు, మన హృదయంలో 100% మన పవిత్రమైనప్పుడు మనకి కంపల్సరీ తెలుస్తుంది భగవంతునితో మనకి ఏ రిలేషన్ ఉంది అని చెప్పి. మనం అట్లా కాకుండా నేను భగవంతునికి పుత్రున్నో లేదంటే శకున్నో లేదంటే ఒక ఏదో ఒక రకంగా సంబంధాన్ని ఆర్టిఫిషియల్ గా మనం క్రియేట్ చేసుకున్నట్లయితే కన్నా మనం అపరాధాలు చేసేదానికి అవకాశం ఉంటుంది. మనం క్యాజువల్ అయిపోతుంది. మన డీలింగ్స్ ఏమవుతుంది, ఇప్పుడు మామూలుగా తల్లిదండ్రులతో ఎట్లా డీల్ చేస్తారు పిల్లలు, ఒక డిపెండెన్స్ అనేది ఉంది. మనం అనుకోవచ్చు భగవంతుని తండ్రి అని చెప్పి మనం ఉండొచ్చు. మనము బిడ్డ మాదిరి ప్రవర్తించడానికి లేదు అక్కడ. వీళ్ళు మనం పోయి కూర్చునేది అక్కడ ఆయన దగ్గర కూర్చుండదు, లేదంటే మనం ఎట్లాంటి శాస్త్రం చేయడానికి లేదు. ఆచార్యులు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు ఇక్కడ. ఏమని ఇచ్చారు? ఈ నియమాలను మనము పాటించాలి. మనం కేర్లెస్నెస్, భగవంతుని యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత స్థాయిలో సేవాభావంలో మనం ఏం చేయాలి, భగవంతునికి ఆ రిలేషన్ మనము డెవలప్ చేసుకోవాలి. అది ప్యూర్ స్థాయిలో భగవంతుని యొక్క ఈ రిలేషన్ ఎప్పుడు ఏర్పడుతుందంటే, నువ్వు 100% ప్యూర్ అయినప్పుడు, నీ హృదయం కల్మషాల రహితమైనప్పుడు, నీకేదైతే రిలేషన్ ఉందో కృష్ణ మీద అది నీకు అవగతం అవుతుంది ఆటోమేటిక్ గా. మనం ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసుకుంటే ఏమవుతుంది, అపరాధాలు చేసేస్తాం. అందుకని దూరంగా ఉండమని చెప్పారు.
అది పరిపూర్ణ స్థాయిలో మనకు తెలుస్తుంది ప్రభు. ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు మాకేం చెప్పారు క్లాసులో, కృష్ణుడు దేవాది దేవుడు, అఖిలాండకుడు బ్రహ్మాండ నాయకుడు, ఆయన సర్వులకి తండ్రి అని చెప్పాడు. నేను అడిగేది ప్రత్యేకంగా కృష్ణుడు నా తండ్రి అనే సంబంధం కాదు. సామాన్య అర్థంలో ఇప్పుడు చైతన్య మహాప్రభు జీవేర స్వరూపు హి కృష్ణ నిత్య దాస అన్నాడు. అప్పుడు అక్కడ దాస్య జీవులందరూ కూడా కృష్ణుడి యొక్క దాసులు అని చెప్తున్నారు. సో ఇప్పుడు నేను కృష్ణుడి యొక్క దాసుని ఆ శ్లోకం ప్రకారంగా, మరి భగవద్గీతలో మాతా దాత పితామహ అని కృష్ణుడు చెప్తున్నాడు. సో అంటే ఇప్పుడు నేను ప్రారంభంలో వచ్చినప్పుడు భగవంతుడితో ఎలాంటిది పెట్టుకుంటే, ఇప్పుడు భగవంతుడు నా యజమాని అని పెట్టుకుంటే
బాగుంటుందా? ఏం చెప్తున్నారు అంటే, గురువు ఏం చెప్తే చేయమంటున్నారు. నువ్వు ఊరికి స్పెక్యులేషన్ చేసుకోకూడదు. మనము ఆచార్యులు ఏదైతే చెప్తారో దాని ప్రకారం చేయమని చెప్తున్నారు. గురువు వచ్చి కృష్ణుని యొక్క ప్రతినిధి. నువ్వు సొంతంగా నువ్వు క్రియేట్ చేసుకోకుండా నువ్వేం చేయాలంటే, గురువు ఏం చెప్తాడు, 16 మాలు జపం చేసి 4 నియమాలు పాటించి మనం కానీ సాధన భక్తులు ఉన్నట్లయితే, గురువు వచ్చి భగవంతుని యొక్క ప్రతినిధి, గురువు చెప్పిన ప్రకారం పోతే గురువు చెప్తారు మనకి ఏ విధంగా నువ్వు భావించాలి, ఏ విధంగా. కంపల్సరీ భగవంతుని మనం తండ్రి మాదిరి మనం డిపెండ్ కావాలి. మనం అనుకరించడానికి లేదు, అనుసరించాలి. అనుకరణ వేరే, అనుసరణ వేరే. ఇప్పుడు కృష్ణు యొక్క బిడ్డలు వచ్చి నేరుగా వచ్చి కృష్ణు మీద కూర్చుంటారు. మనమే కూర్చోడానికి లేదు, ఆటర్లో వేసి కృష్ణుతో కూర్చోడానికి లేదు.
వ్యక్తిగత అర్థం చేయాలి ప్రభు. సామాన్య అర్థం, దీనికి అందరికీ తండ్రి, ఆయన
అందరికీ తండ్రి, అందరికీ భగవంతుడు తండ్రి, అందరికీ భగవంతుడు పిత, భగవంతుడు భర్త. అటనే సందరూపి భర్త అని చెప్పడానికి లేదు. అక్కడ భగవద్గీతలో కృష్ణుడు అందరికీ భర్త అని కూడా చెప్పారు. అందరూపి కృష్ణుడు నా భర్త అని చెప్పడానికి లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, గురువు ఏ చెప్తారో ఆ గురువు ప్రకారం మనము నడుచుకోవాలి. తద్విధి ప్రణపాతైన పరిప్రశ్న సేవయ ఉపదేశంతిదే జ్ఞానం, జ్ఞానిన తత్వదర్శన. కాబట్టి మన ఆచార్యులు భగవద్గీతలో కృష్ణుడు అన్ని రకాలుగా చెప్పినారు. నేను తండ్రిని చెప్పాడు, నేను తాతనని చెప్పాడు, నేను భర్తనని చెప్పాడు. అటనేసి అందరికీ స్త్రీలకి కృష్ణుడు భర్తనని చెప్పడానికి కూడా లేదనమాట. అది అపార్థం చేస్తున్న దానికి అవకాశం అవుతుంది. కాబట్టి ఆ యొక్క అందుకనే ఏం చేస్తున్నారంటే ఆచార్యులు, నువ్వు గురువు ఏం చెప్తే గురువు ప్రకారం నడుచుకో. అందుకే గురువు దగ్గర మనం వెళ్ళాలి. మనకి ఎట్లా డీల్ చేయాలో తెలియదు కాబట్టి కృష్ణుడితో. మన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు ఏం చేస్తాడు, ఎట్లా ప్రవర్తించాలో కృష్ణుడికి చెప్పిస్తాడు.
ఇప్పుడు చైతన్య మహాప్రభు చెప్పింది మనం తీసుకోవచ్చు కదా ప్రభు.
చైతన్య మహాప్రభు అంటే చైతన్య మహాప్రభు ప్రతినిధి. గురువు ఏం చెప్తారో అది తీసుకోవాలి.
మనకి ఇప్పుడు ఇక్కడ రాగానే గురువులు అదే చెప్పారు. మనకి ఇక్కడ రాగానే మనం మీరందరూ కూడా కృష్ణుడి యొక్క నిత్యదాసులు, జీవుడుగా ఈ శరీరం కాదు మనం ఆత్మలము, కృష్ణుడి యొక్క నిత్యదాసులు.
దాన్ని రిలీజ్ కావాలి. మనం రిలీజ్ కమ్మని చెప్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆచార్యులు, నువ్వు నిత్యదాసుడు అని చెప్పి రిలీజ్ కావాలంటే భగవంతుడి దివ్యత్వాన్ని అర్థం చేసుకోకుండా నువ్వు భగవంతునితో రిలేషన్ డెవలప్ చేసుకుంటే అపరాధాలు చేస్తావు. కాబట్టి నువ్వు ఫస్ట్ భగవంతుని యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకోని కూడా చెప్తున్నారు. అర్థం చేసుకున్న తర్వాత నువ్వు భగవంతుని యొక్క రిలేషన్ డెవలప్ చేసుకో, లేకపోతే అపరాధాలు చేస్తే సహజీలు అవుతారని చెప్తున్నారు. ఫస్ట్ నువ్వు భగవంతునికి దివ్యతను అర్థం చేసుకోకుండా నువ్వు ఎటువంటి రిలేషన్ని భగవంతునితో డెవలప్ చేసుకోలేవు. నువ్వు ఆత్మని చెప్పి అర్థం చేసుకోకుండా ఎటువంటి రిలేషన్ నువ్వు డెవలప్ చేసుకోలేవు.
గురువు చెప్పిన నడుచుకున్నాం కాబట్టి దారిలో ఉన్నాం.
దారిలో ఉన్నాం. ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా?
భగవద్గీతలో కృష్ణుడు ఫస్ట్ నువ్వు ఆత్మ అని చెప్పి తర్వాత గతి
ఎవ్రీథింగ్ చెప్పాడు. మనం ఆత్మని తెలుసుకోకుండా నేను భగవంతునికి గోపికను, నేను వచ్చి అది అనుకుంటే ఏమవుతుందంటే అది ఈజ్ వెరీ అపరాధాలు చేసేస్తాం. విల్ బి క్యాజువల్ విత్ అవర్ రిలేషన్ విత్ కృష్ణ. అందుకని ఆచార్యులు ఏం చేస్తున్నారు, ఫస్ట్ నువ్వు భగవంతునికి దివ్యతను అర్థం చేసుకొని చెప్తున్నావు. నువ్వు ఆత్మని చెప్పి రిలేజ్ గా, తర్వాత నువ్వు రిలేషన్ డెవలప్ చేసుకో. ఓకే. Jai Sri Sri Radha Govind. Yes, you have any doubt? Yeah, he's having doubt. Yeah, give him mic.
Hare Krishna. Nanda Maharaju Krishna chudaniki Madurake vellinappudu ఇది నంద మహారాజు ఇంటికి వస్తుంటే కృష్ణుడు కూడా యశోదానంద రూపంలో ఇంటికి వచ్చి తిరిగి యశోదమాతతోనే వచ్చాడు. దేవకి నందన కృష్ణ అక్కడే ఉండిపోయాడు. ఆ విధంగా కృష్ణుడు వాగ్దాన బంధకుడు కాదు, తను ఇచ్చిన మాటను నెరవేర్చుకునే తప్పివాడు కాదు అనే చెప్పారు కదా. అదే యశోదానంద కృష్ణుడు తిరిగి వచ్చాడని అన్నారు కదా, ఏ విధంగా జీవించాడు ఇక్కడ?
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక్కొక్క ఆచార్యులు ఒక్కొక్క వివరణిస్తున్నారు. భగవంతుడు పోనలేదు, అక్కడ భావరూపంలో ఉన్నారని చెప్తున్నారు. అయితే మన ఎక్స్టర్నల్ గా మనకు అనిపించేది వచ్చి నందమహారాజు, యశోదమాత, బృందావన వాసులంతా కూడా కృష్ణుడు యొక్క విరహంలో వాళ్ళు ఉన్నారు. క్లియర్ గా ఎక్స్టర్నల్ గా మనం చూస్తున్నాం వాళ్ళు భగవంతుని యొక్క విరహాన్ని కలిగి ఉన్నారు. కృష్ణుడు ద్వారకలో మధురలో ఉన్నాడు. బాహ్య రూపంలో ఆయన బాహ్యంగా భావరూపంలో ఉండొచ్చు వాళ్ళతో, అయినా కానీ బాహ్య లీలలకి ప్రకట లీలలకి ఆ విధంగా ఉన్నాడనమాట ఆయన. కాబట్టి వాళ్ళు విరహాన్ని అనుభవిస్తున్నారు, భగవంతుడు రావాలని చెప్పి కోరుకుంటున్నారు. గంగంద్ర శ్రీమద్ భాగవతంకి, శిలా ప్రభుపాదకి, గురుదేవికి ఇతర గౌరవమన్నంతే.